பூர்ணமதஃ பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. నూట అరవై ఒకటో పేజీ ఇరవై ఐదో మంత్రం. అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్య యత్రైతదన్యత్రాస్మన్యాన్యాసై తదన్యత్రాస్మత్స్యాత్ శ్వానో వై విదద్యుః శ్వానో వై న దద్యుః వయాంసి వై నద్విద్మద్నీరన్నితి శివై వినద్వీన్నీరన్నితి. శాకల్యుడు యాజ్ఞవల్కుణ్ణి హిరణ్య గర్భుడి విషయం గురించి అనేక ప్రశ్నలు ప్రశ్నించారు. దానికి యాజ్ఞవల్కుల వారు సమాధానం ఇస్తున్నారు. పంచవిధ హిరణ్య గర్భ గురించి చెప్పారు. మొదట అష్టవిధ హిరణ్య గర్భుడు, తర్వాత పంచవిధ హిరణ్య గర్భుడు గురించి చెప్పేటప్పుడు మూడు ప్రతిష్టలు గురించి చెప్పారు. క్రిందటి మంత్రంలో ఇరవయో మంత్రం నుంచి ఐదు దిక్కులు చెప్పి, నాలుగు దిక్కులు తర్వాత ఊర్ధ్వం, ఐదు దిక్కులు ఐదు దేవతలు చెప్పిన తర్వాత మూడు ప్రతిష్టలు, ఒక్కొక్క దిక్కుకి మూడు ప్రతిష్టలు చెప్పారు. ఒక్కొక్క దిక్కుకి ఐదు దిక్కులకి ఐదు దేవతలు చెప్పారు. మూడు ప్రతిష్టలు ఏంటి అని చెప్పి చూస్తే, మొదటిది ఒకటి చూసాం, చక్షుః ప్రతిష్ట, రూపాణి ప్రతిష్ట, హృదయం ప్రతిష్ట అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇరవై ఒకటవ మంత్రంలో యజ్ఞమితి అన్నారు. ఈ దేవత యమదేవత యజ్ఞమునందు అధిష్టానమై ఉన్నాడు అని చెప్పారు. తర్వాత ఇరవై రెండులో వరుణ దేవత అని చెప్పారు. తర్వాత మూడు ప్రతిష్టల గురించి చెప్పారు. జలం ఒకటిని, తర్వాత వీర్యం రేతస్ అని చెప్పారు. ఇలా ఈ ఐదు పంచవిధ హిరణ్య గర్భుల గురించి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చివరిలో ఇరవై ఐదవ మంత్రంలో యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు, అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్య. ఈ ఐదు విధమైనటువంటి హిరణ్య గర్భుల గురించి చెప్పిన తర్వాత శాకల్యుడిని సంబోధిస్తున్నారు యాజ్ఞవల్క్యుల వారు. నీకు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు అంటే నిందిస్తున్నారు శాకల్యుణ్ణి. శాకల్యుడికి నిర్గుణం బ్రహ్మ గురించి తెలియదు, సగుణం బ్రహ్మ గురించి మాత్రమే తెలుసు, హిరణ్య గర్భుడి వరకు మాత్రమే తెలుసు. అందుకని ఈ మంత్రంలో ఇరవై ఐదవ మంత్రంలో క్రిందటి వారం చూశాం, ఈ దేహాన్ని హృదయ రూపంలో ఉన్న, అంటే హృదయం రూపంలో ఉన్న ఈ దేహం హృదయం లోపల ఉంది అంటే సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం దేహము, ఈ రెండు కలిసి ఉంటేనే పనిచేస్తాయి. మనస్సు హృదయం ఒక్కటి మాత్రమే పనిచేయలేదు, అది కారణం. శరీరం అనేటువంటిది శరీరం అనేటువంటిది ఉపాధి. ఈ శరీరము సూక్ష్మ శరీరం మనస్సు లేకుండా పనిచేయదు, ఇది ఒక బయట కవచం లాంటిది. అదేవిధంగా మనస్సు హృదయం అంతఃకరణం కూడా ఈ స్థూల శరీరం లేకుండా పనిచేయదు, దానికి ఉండడానికి ఒక తొడుగు లాంటి ఈ శరీరం కావాలి. ఆ హృదయం గనక లేకపోతే ఏమవుతుంది అని చెప్పారు. హృదయమే ప్రతిష్ట అని చెప్పాను, ఎందుకంటే హృదయం లేకపోతే ఆ శరీరం శవమైపోతుంది. శవం అయినప్పుడు దాన్ని పక్షులు వచ్చి తింటాయి, పీక్కుని తింటాయి అన్నారు. వయాంసి వయాంసి అంటే పక్షులు, పక్షులు ఆ శరీరాన్ని అంటే ఆహారంగా భుజిస్తాయి. ఎప్పుడు అంటే ఆ హృదయం అనే సూక్ష్మ శరీరం లేకపోతే శరీరం నిర్జీవమైపోతుంది, నిర్జీవమైపోతే అది జంతువులకి పక్షులకి ఆహారంగా అయిపోతుంది. కనుక హృదయమే ప్రతిష్ట అన్నారు. మనిషి మనిషిగా పనిచేస్తున్నాడు అంటే మనం కనపడేది స్థూల శరీరం, మనం ఇది అనుకుంటాం, దీనివల్లనే నేను అన్ని చూస్తున్నాను, దీనివల్లనే నేను అన్ని తెలుసుకుంటాను అంటున్నాం మనం. ఇది కంటైనర్ డబ్బా లాంటిది. కంటెంట్ ఏంటి, దాంట్లో ఉన్న అటువంటి హృదయం చాలా ముఖ్యం. కనుక ఆ హృదయం అనేది లేకపోతే ఈ శరీరం నిర్జీవం అయిపోతుంది. కనుక మనం ఏం తెలుసుకోవాలి దీనివల్ల అంటే, నువ్వు చూస్తున్న ఈ శరీరం, కళ్ళకు కనపడే శరీరానికి ప్రాధాన్యతనివ్వవాలి. అది ఒక ఇల్లు లాంటిది. ఆ ఇంట్లో ఉండే వ్యక్తి హృదయం అనేటువంటి దానికోసం ఈ ఇల్లు. ఆ హృదయం అనే దాని గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు. దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. మనస్సు కనపడదు కదా కంటికి, హృదయం కంటికి కనపడదు కదా, దానికి మనం ముఖ్యత్వాన్ని ఇవ్వం. దీనికి మాత్రమే ముఖ్యత్వాన్ని ఇస్తాం. అలా ఇవ్వడం అవివేకమే కదా. అది లేకుండా ఇది ఎక్కడున్నది ఈ శరీరం. కనుక దీనికి అత్యంత ప్రాధాన్యతనివ్వకు, ఇచ్చినా కూడా దానికోసం దీనికి ప్రాధాన్యతనివ్వాలి. ఒకవేళ దీనికి ప్రాధాన్యత ఇచ్చినా కూడా దేని కొరకు ఇవ్వాలి? ఇప్పుడు ఇల్లు శుభ్రం ఎందుకు చేస్తాం? ఇంటికి కావాల్సినవన్నీ ఎందుకు సమకూరుస్తాం? ఇంటి కోసమే చేస్తాం, ఇంట్లో ఉన్న వ్యక్తి కోసం అవన్నీ కూడా. అదే విధంగా చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శరీరానికి మనం చేసే సేవలన్నీ కూడా శరీరం కోసం కాదు, శరీరంలో ఉన్న జీవుడు అంతఃకరణం ఆ హృదయానికి ముఖ్యత్వాన్ని ఇచ్చి మనం చేస్తున్నాం. కనుక శరీరం అనేది బయట కవచం లాంటిది అని తెలుసుకోమని చెప్తున్నారు ఇక్కడ. ఇంతవరకు క్రిందటి వారం చూశాం కనుక కర్మల వలన వచ్చినటువంటి ఈ నామరూపాత్మకమైన శరీరం హృదయ రూపం ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఈ హృదయం దేని మీద ఆధారపడి ఉన్నది అని తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్నలో మనకు తెలుస్తుంది. చదువుతాం 26వ మంత్రం. అంటే ఇక్కడ మనకు ఇంకొక విషయం చెప్పారంటే వ్యష్టి సమష్టి రెండు ఒకదానికి ఒకటి పరస్పరంగా ఆధారపడి ఉన్నాయి. దేవత ఇక్కడ ఇంద్రియాలు, అధిష్టాన దేవత ఈ ఇంద్రియాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయి. విషయాలు ఇంద్రియ విషయాలు ఇంద్రియాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయి. ఇంద్రియాలు ఇంద్రియాలుగా ఉండాలంటే ఇంద్రియ విషయాలు ఉండాలి, ఇంద్రియ విషయాలు విషయాలుగా ఉండాలంటే వాటికి ఇంద్రియాలు ఉండాలి. ఈ పువ్వుకి ఎంతవరకు విలువ? కళ్ళతో మనం చూసినంతసేపే ఈ పువ్వుకి. ఈ పువ్వు పువ్వుగా, ఈ రంగు, ఈ పువ్వు వాసన ఇవన్నీ దానికి ముఖ్యత్వాన్ని ఇచ్చేది ఎవరంటే కళ్ళు, ముక్కు, స్పర్శ. ఇవి లేకపోతే ఇంకా పువ్వును చూసేవాడెవరు, తెలుసుకునేవాడెవరు, వాసన చూసేవాడెవరు, స్పర్శను తెలుసుకునేవాడేవాడు. ఇప్పుడు ఈ వస్తువే లేదనుకోండి, పూలే లేవు, రూపాలు లేవు, శబ్దాలు లేవు, వాసనలు లేవు, బయట విషయాల్లో వస్తువుల్లో ఏమీ లేదనుకోండి, ఈ ఇంద్రియాలు ఎవరి కోసం ఏం చేస్తాయి? కనుక సమష్టిలో ఉన్న విషయాలు, వెష్టికి దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నాయా లేవా? సమష్టిలో ఉన్నటువంటి విషయాలని సమష్టి అన్నాం, ఇక్కడ ఉండేవన్నీ కూడా వెష్టి అన్నాం. కనుక మనం ఈ వాల్యూని తెలుసుకోవాలి. ఒక్కొక్క వాల్యూ చూడండి, ప్రతి చోట ఒక విలువను తెలుసుకోవాలి మనం. ఇందాక ఏం తెలుసుకున్నాం? స్థూల శరీరానికి చేసే సేవంతా కూడా స్థూల శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం కోసం అని తెలుసుకున్నాం. అందుకని ప్రతి మంత్రంలో ఒక వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది, తెలుసుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది అక్కడ మనకు కావాల్సింది. ప్రతి చోట ఏ మంత్రం చదివినా, శ్లోకం చదివినా మనకు అది సరిగా చదవడం రాకపోయినా, కంఠాపాఠం కాకపోయినా పర్వాలేదు, ఆ లోపల ఉన్నటువంటి మెసేజ్, సందేశం ఏమిటి, ఆ సందేశాన్ని గ్రహించాలి, ఆ సందేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సందేశాన్ని గ్రహించకుండా, గుర్తుపెట్టుకోకుండా మంత్రాలన్నీ మనం కంఠపాఠం చేసినా ప్రయోజనం ఉండదు. చిలక పలుకుల్లాగా అంటుంటారు, చిలక కూడా బాగా పలుకుతుంది. కొన్ని రామచిలకలు చాలా అన్ని భాషలు కూడా మాట్లాడతాయి, వాటికి ట్రైనింగ్ ఇస్తారు. మనం అట్లాగే చిలక పలుకులు పలుకుతాం. అన్ని శ్లోకాలు నాకు వచ్చు, కంఠపాఠం వస్తే ఆ శ్లోకాల్లో చెప్పిన సందేశం ఏమిటో తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు సందేశాన్ని చెప్తున్నారు. ఏమిటి రెండో సందేశం? ఈ సమష్టిని దాన్ని నువ్వు గౌరవించు. నువ్వు ఈ శరీరం, మనస్సు, అహంకారాన్ని పెంచుకోకుండా ఈ వ్యష్టి అనేది సమష్టి మీద ఆధారపడి ఉన్నది. ఈ సమష్టి ఇచ్చినటువంటి వస్తువులు, విషయాలన్నీ కూడా ఈ విషయాలు నువ్వు అనుభవించడానికి. రెండవ సందేశం ఏంటి? నేను వ్యష్టిని, సమష్టి మీద ఆధారపడి ఉన్నాను. ఇది రెండవ సందేశం. సమష్టి వ్యష్టి మీద ఆధారపడి ఉన్నది కనుక పరస్పరం ఒకటి మీద ఒకరం ఆధారపడి ఉన్నాము. ఇది కృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో చెప్తాడు, పరస్పరం భావయంతః. కనుక సమష్టి దేవతలే ఇక్కడ ఉన్నారు. జలదేవత నాలుక మీద ఉన్నది, సూర్యదేవత కళ్ళల్లో ఉన్నాడు. ఇది మనం మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటిది. ఎందుకు ఇట్లా వచ్చింది భారతీయ సంస్కృతిలో ఈ ఆలోచన విధానం అంటే, ఉపనిషత్తులో చెప్పబడింది. ఇదే మనం ఏదో కొత్తగా కనుక్కున్నది ఏం కాదు. ఇది ఏమిటి? ఈ ప్రకృతి ఆరాధన ఇవన్నీ కూడా మనం కనుగొన్నటువంటి, అన్వేషణ చేసి కనుక్కున్నవి ఏమీ కాదు. మనమేం చెయ్యక్కర్లే. ఉపనిషత్తులో చెప్పబడింది, ఉపనిషత్తుల్లో చెప్పబడినది పరమసత్యం కదా ఇది. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన వ్యష్టి సమష్టి పరస్పర భావం అనేటువంటి ఒక ఆలోచన విధానం సమంజసమైనది. సమంజసమైనదే శాస్త్రం చెప్తుంది. శాస్త్రంలో ఏం చెప్పబడిందో అది సమంజసమైనది, సరి అయినది. ఎలా సరి అయినదని చెప్పి మన బుద్ధికి ఈ విధంగా తెలియాలి. తెలియకపోతే మనిషి ఏం చేస్తాడంటే ప్రకృతిని ఒక విరోధిగా చూస్తాడు, శత్రువుగా చూస్తాడు. జలం లేకపోతే నీ శరీరం ఎక్కడుంది, అగ్ని లేకపోతే నీ శరీరం ఎక్కడున్నది, వాయువు లేకపోతే నీ శరీరం ఎక్కడుంది. అందుకే షన్నో మిత్రశ్యం వరుణ, షన్నో భవత్వర్యమ, నమో బ్రహ్మణే నమస్తే వాయో. ఎందుకన్నా మా మంత్రాలు, ఆ మంత్రాలన్నీ ఎంత అర్థవంతమైనవి, ఊరికినే అన్నాం. కనుక ఈ విధంగా తెలుసుకొని ఆ మంత్రాలు చదివితే ఆ భావనతో మనకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే అర్థం తెలియకపోతే ఆ మంత్రాలన్నీ ఏదో మూర్ఖంగా చదువుతున్నారు. భాష రాదు కదా సంస్కృతం. ఏ భాష మనకు వచ్చు? ఒక భాష సరిగ్గా చెప్పండి. తమిళం వాళ్ళకి తమిళం రాదు, తెలుగు వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ ఎట్లాగో రాదు. విదేశీ భాష కదా, ఎంత నేర్చుకున్నా కూడా అప్పు తెచ్చుకున్న భాషే కదా, సరిగా ఉండదు. రాష్ట్ర భాష నేర్చుకోం, దేశ సంస్కృత భాష, దేవ భాష సరిగా నేర్చుకోం. సరిగా ఏమిటి? అసలు నేర్చుకోం. మాతృభాష అంతంతగా నేర్చుకుంటాము విదేశీ వ్యామోహంలో పడి. కనుక భాష అనేది మనం తెలుసుకుంటే ఆ సంస్కృత మంత్రాల యొక్క అర్థం తెలుస్తుంది. నమస్తే వాయో అన్నారు. ఎందుకు నమస్తే? ఇప్పుడు మీరే చెప్పాలి. మరి ఎవరైనా మీరు వాయుదేవుడికి నమస్కారం చేస్తున్నారంటే చేసి తీరాలి అని చెప్పగలరా లేరా? ఇప్పుడు ఇలా చదువుకోకబట్టి చెప్పగలుగుతున్నారు. నిజమేరా గాలికి నమస్కారం ఏమిటి అని అంటారు, లేకపోతే అంటారా లేదా? నీళ్లకు నమస్కారం ఏమిటి అని మనకే అనిపిస్తుంది. కనుక బుద్ధిలో ఎంతో విషయం తెలిస్తే తప్ప ఆ యొక్క ఆచారాన్ని మనం గౌరవించలేము. మనం ఈ యొక్క విషయానికి దూరం అయిపోయినాం, అందువల్ల గౌరవించలేకపోతున్నాం. కనుక ఉపనిషత్తు చెప్తున్నది, ఇలా గనక తెలుసుకోలేకపోతే ఆ శరీరం పక్షులు కుక్కలన్నీ తినిపోతాయి. కనుక శరీరాన్ని మనం పోషించే దేనికోసం అంటే శరీరంలో ఉన్నటువంటి హృదయం కోసం అన్నాం, మనస్సు కోసం. మనస్సు దేని మీద ఆధారపడి ఉంది అనేది ప్రశ్న తర్వాత. ఇలా ఒకటి ఒకటి దాటిపోవాలి. మనం తైత్రీయంలో చూసాం పంచకోశాన్ని దాటిపోవాలి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ అని అక్కడ ఒక పద్ధతిలో చెప్పారు, ఇక్కడ ఒక పద్ధతిలో చెప్తున్నారు. విషయం ఒక్కటే, పేర్లు మార్పు ఉండొచ్చు, మంత్రాలు మార్పు ఉండొచ్చు, వేదం వేరు కావచ్చు. ఇది శుక్ల యజుర్వేదం, అదేమో కృష్ణ యజుర్వేదం, తైత్రీయ ఉపనిషత్తు. మంత్రాలు వేరు కావచ్చు, వేదం వేరు కావచ్చు, శాఖ కూడా వేరు కావచ్చు, కానీ విషయం ఒక్కటే. కనుక మన విషయం వెంటనే వెంట పోతూ ఉండాలి. పక్షులేమిటి, తినడం ఏమిటి, కథల్లోకి వెళ్ళకూడదు. కథలో చెప్పేటప్పుడు కథల్లో ఉన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని పట్టుకోవాలి గట్టిగా మనం. అలా పట్టుకున్నప్పుడు మనస్సు చాలా పరిపక్వత చెందుతుంది, రిఫైన్మెంట్ అంటారు. అలా రిఫైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. వెళ్ళకపోతే కాలం వృధా అయిపోతుంది. ఆ రిఫైన్మెంట్ చేసుకున్న విషయాన్ని పట్టుకొని దాంతో పాటు జీవించాలి. అప్పుడు మనిషి దైవికంగా ఎదుగుతాడు. ఇప్పుడు తర్వాత మంత్రం చదువుతాం, 26వ మంత్రం. ఇక్కడ 26వ మంత్రంలో కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. మొదటి లైన్లో కస్మిన్నత్వం ఉన్నది, కస్మిన్నుత్వం ను ఉండాలి. కస్మిన్నుత్వం. అదేవిధంగా చివరిలోని ఆ లైన్లోనే చివరిలో కస్మిన్న ఉన్నది కస్మిన్ను అని మార్చుకోవాలి. కస్మిన్నుత్వం, కస్మిన్ను ప్రాణ. అదేవిధంగా రెండో లైన్లో మధ్యలో కూడా కస్మిన్న, కస్మిన్నపాన అని ఉన్నది కస్మిన్ను. అక్కడ కస్మిన్, అక్కడ కస్మిన్నా అని ఉండొచ్చు, కస్మిన్నపాన. అక్కడ కస్మిన్ వపాన, వకారం ఉండాలని. కస్మిన్ వపాన, నాకు బదులుగా నకారానికి బదులుగా బకారం రాసుకోవాలి రెండో లైన్లో మధ్యలో. కస్మిన్ అపాన ఉంది, కస్మిన్ను ప్లస్ అపాన, కస్మిన్ వపాన అని ఉండాలి. ఈ మూడు కరెక్షన్స్ ఇప్పుడు చదువుతాం. కస్మిన్నుత్వం చాత్మచ ప్రతిష్ఠౌ ప్రతిష్ఠితౌ స్థితి ప్రాణయితి కస్మిన్ను ప్రాణ ప్రతిష్ఠితయితి అపానయితి కస్మిన్ వపాన ప్రతిష్ఠితయితి వ్యానయితి కస్మిన్ వ్యాన ప్రతిష్ఠితయితి ఉదానైతి కస్మిన్నూదాన ప్రతిష్ఠితైతి సమానైతి స ఏష నేతి నేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్జతే అసితో నహి వ్యథతే నరిష్యతి ఏతాన్యష్టావాయతనాని అష్టౌ లోకాః అష్టౌ దేవాః అష్టౌ పురుషాః సహ యస్తాన్ పురుషాన్ పురుషాన్ నిరుహ్య యస్తాన్ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్యాత్యక్రామత్ తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి తం చేన్మేన వివక్షేసి వివక్షసి మూర్ధాతే విపతిష్యతి తం హన మేనే శాకల్యః తస్యః మూర్ధా విపపాత మూర్ధా విపపాత అపి హాస్య పరిమోషిణః అస్తీన్యపజహుః అన్యన్మన్యమానాః ఈ మంత్రం చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఇక్కడ నేతి నేతి ఇతి అనే మంత్రం వస్తుంది. ఈ మంత్రం బృహదారణ్యకంలో 5 సార్లు వస్తుంది. మధ్యలో చూడండి, నేతి నేతి ఏషత సహా ఏషః నేతి నేత్యాత్మా, నేతి నేతి అని 2 సార్లు వచ్చింది. ఈ మంత్రం ఇట్లా 5 సార్లు వస్తుంది బృహదారణ్యకంలో. ఒకసారి మనం చూసాం, మళ్ళీ ఇంతకుముందే చూసాం, ముఖ్యం కనుక ఇది విడిగా చెప్తాను తర్వాత. ఆ మధ్యలో ఉన్న భాగం మాత్రం మీరు చివరిలో చూస్తాం. మనం ఎక్కడొచ్చింది 5 సార్లు అంటే గుర్తుపెట్టుకోండి, నెంబర్ నోట్ చేసుకుంటే, మొదట 2వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో 6వ మంత్రంలో చూసాం, మూర్తామూర్త బ్రాహ్మణం మధుకాండంలో, మధుకాండము మూర్తామూర్త బ్రాహ్మణంలో ఇదే నేతి నేత్యాత్మ అనేది చూసాం. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణం 26వ మంత్రంలో మధ్యలో వచ్చింది. అన్ని మంత్రాల్లో మధ్యలోనే వస్తుంది అది. ఆ మంత్రాలన్నీ పెద్ద మంత్రాలే. 3వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణం 4వ మంత్రంలో చూడబోతున్నాం. మళ్ళీ చూస్తాం, ఇప్పుడు 2వసారి చూస్తున్నాం. 4, 2, 4 అంటే ఏమిటి? 4వ అధ్యాయం 2వ బ్రాహ్మణం 4వ మంత్రం. 4వసారిగా ఎక్కడొస్తుందంటే 4, 4, 22 4వ బ్రాహ్మణం 4వ మంత్రం 24వ బ్రాహ్మణం నాలుగవ అధ్యాయం నాలుగవ బ్రాహ్మణం 22వ మంత్రంలో వస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం, ఇవన్నీ ముఖ్యమైన మంత్రాలు. తర్వాత ఐదవది 4వ అధ్యాయంలోనే 5వ బ్రాహ్మణంలో 15వ మంత్రంలో వస్తుంది. మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఈ మంత్రాలన్నీ గుర్తుపెట్టుకొని పుస్తకంలో వెనకనో ఎక్కడైనా రాసుకోండి. బృహదారణ్యకంలో ఈ మంత్రం 5 సార్లు వస్తుంది. ఇదే సారం, ఈ బృహదారణ్యానికి సారం ఈ 5 మంత్రాలు. కనుక ఇప్పుడు 2వసారి చూస్తున్నాం మనం. ఆ విషయానికి వెళ్ళడానికి ముందు మనం ఏం తెలుసుకోవాలి ఈ మంత్రంలో అంటే, ఇప్పుడు శాకల్యుడు ప్రశ్నిస్తున్నాడు, ఈ హృదయానికి ఆధారం ఏమిటి? శాకల్యుడు అడుగుతున్నాడు, ఓ యాజ్ఞవల్క్య, ఆత్మ కస్మిన్ను త్వం చ ఆత్మ చ ప్రతిష్ఠితౌ స్థ ఇతి. నీవు కస్మిన్ను త్వం అంటే నీవు, నీవు అంటే నీ శరీరము, నీ శరీరము నీ ఆత్మ, ఆత్మ అంటే ఇక్కడ హృదయం. నీ శరీరము హృదయము దేని మీద ఆధారపడి ఉన్నాయి? క్రిందటి మంత్రంలో చెప్పారు, ఈ శరీరము ఉంటేనే హృదయం ఉంటుంది, హృదయం ఉంటేనే శరీరం ఉంటుంది అని చెప్పారు. అసలు ఈ శరీరం హృదయం దేని మీద ఆధారపడి ఉన్నాయో చెప్పు అంటే యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు, ఈ శరీరము దేహము రెండూ కూడా, దేహము మన ఆత్మ, ఆత్మ అంటే హృదయం, ఇక్కడ సచ్చిదానంద ఆత్మ కాదు. ఆత్మ అనేదానికి ఒక్కొక్కసారి దేహానికి ఆత్మ అంటారు, మనస్సుకి ఆత్మ అంటారు, హృదయానికి ఆత్మని పిలుస్తారు, సచ్చిదానంద స్వరూపానికి ఆత్మ అంటారు, రకరకాల జీవాత్మ అహంకారానికి ఆత్మ అంటారు. కనుక ఎప్పుడు ఏ కాంటెక్స్ట్లో ఏ మీనింగో తెలుసుకోవాలి. కనుక హృదయం అంటే ఇక్కడ ఆత్మ అంటే హృదయం అని అర్థం. ఈ రెండింటికి కూడా ఆధారము ప్రాణం, ప్రాణ ఇతి అన్నారు. ప్రాణమే ఆధారం. ప్రాణం లేదనుకోండి, మనిషి స్థూల శరీరం ఉన్నా సూక్ష్మ శరీరం ఉన్నా పని చేయదు కదా. ప్రాణం లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, తలాడిస్తున్నామంటే, రాసుకుంటున్నాం వింటున్నామంటే ప్రాణం వలనే కదా. మరి నా ప్రాణం తీయవాకురా, నా ఊపిరి తీయవాకురా, పై ఇప్పుడే ఊపిరి పీల్చుకున్నానండి అంటుంటాం. అంటే ఇది హృదయానికి శరీరానికంటే కూడా వేరైనటువంటిది, ఒక ప్రాణం అనేది ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం ఈ యొక్క శరీరం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి శరీరంలో, ఈ శరీరంలో తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఉపనిషత్తులన్నీ కూడా మన ఈ శరీరాన్ని గురించి చెప్తున్నాయి మొత్తం. అసలు నువ్వెవరు? ఈ శరీరం తల దగ్గర నుంచి గోటి దాకా మన గురించి చెప్తోంది. అందుకని మనం క్లాస్కి వస్తున్నామంటే ఏదో చదవడం లేదు, మన గురించి చదువుకుంటున్నాం, మన గురించే మనం చదువుకుంటున్నాం. ప్రాణం మీద ఆధారపడి ఉంది. ఈ ప్రాణం దేని మీద ఆధారపడి ఉన్నది అని అడుగుతున్నారు. అప్పుడు యాజ్ఞవల్కులు చెప్తున్నారు, ప్రాణము వ్యానం మీద ఆధారపడి ఉంది. వ్యాన ప్రాణ పంచప్రాణాలు తెలుసు కదా. కనుక మనం గాలి తీసుకునేది శ్వాస ప్రక్రియ, అది దేని మీద ఆధారపడి ఉంది అంటే వ్యాన ప్రాణం మీద ఆధారపడి ఉంది, వ్యానము మీద ఆధారపడి ఉన్నది. ఈ వ్యానము దేని మీద ఆధారపడి ఉన్నది? కస్మిన్ ప్రతిష్ఠిత వ్యాన ఇతి. వ్యానము ఉదానం మీద ఆధారపడింది. ఉదానము దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ఉదానము సమానము మీద ఆధారపడి ఉన్నది, సమాన ప్రాణం. కనుక వ్యానప్రాణం అంటే ఏమిటి అని యోగా క్లాస్లో అన్నీ చెప్తాం. వ్యానప్రాణం అంటే రక్త ప్రసరణ చేసేట్టు వ్యానప్రాణం. ఉదాన ప్రాణం అంటే బయటికి పంపించేది, ఎక్స్పల్సరీ ప్రాణం అన్నాం. సమాన ప్రాణం అంటే మన పొట్టలో ఉన్నటువంటి జీర్ణ ప్రక్రియని సరిచేసేటటువంటి సమాన ప్రాణం అంటాం. కానీ ఇక్కడ ఉపనిషత్తు సమాన ప్రాణకి వేరే అర్థం చెప్తోంది. సమాన ప్రాణం ప్రశ్నోపనిషత్తులో 3వ అధ్యాయంలో ఈ సమాన ప్రాణం అంటే వేరే అర్థం చెప్పబడింది అక్కడ ప్రశ్న ఉపనిషత్తులో. మనం చదివాం కదా ప్రశ్నోపనిషత్తు, చదివి మర్చిపోయినాం ఎప్పుడో. ప్రశ్నోపనిషత్తులు చదివినట్టుగా కూడా గుర్తులేదు. ప్రశ్నోపనిషత్తుల 3వ అధ్యాయంలో ఈ యొక్క సమాన ప్రాణాన్ని పంచభూతాలు అని చెప్పబడింది, పంచభూతాలుగా చెప్పబడినాయి. పంచప్రాణాలు పంచభూతాలుగా చెప్పబడినాయి అక్కడ. కానీ ఇక్కడ సమాన ప్రాణం ఆకాశంగా చెప్పబడింది. మన పొట్టలో ఉన్నటువంటి చోటు ఉంది కదా, చోటు ఉంటేనే కదా 2 ఇడ్లీ 3 ఇడ్లీ పోతున్నాయి, లేకపోతే ఎట్లా పోతాయి, పోవు కదా. 2 3 ఏమిటండి, 5 6 తింటారు కదా కొంతమంది, ఇంకా ఎక్కువే తింటారు కదా. కనుక మన యొక్క పొట్టలో ఉన్నటువంటి ఆకాశం చోటుకి పేరు పెట్టారు. సమానము అంటే అంతరాకాశ. ఈ బృహదారణ్యకలు అంతరాకాశ సహా సమాన. కనుక ప్రశ్న ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో ఈ పొట్టలో ఉన్న చోటుకి అంతరాకాశ అని పేరు కూడా వచ్చింది. పంచభూతాలని చెప్పబడతాయి. ఆకాశ అంటే పొట్టలో ఉన్న చోటు. పంచభూతాల్లో ఆకాశం ఉన్నదా లేదా? మొదటిదే ఆకాశం. ఎందుకు ఆకాశం అని చెప్పింది అంటే ప్రశ్నోపనిషత్తు ఆకాశం చెప్పడానికి కారణం ఏమిటంటే ఆకాశం అంతటా ఉన్నది, నీ పొట్టలో కూడా ఉంది ఆ పంచభూతాలకు చెందిన ఆకాశం అని అర్థం. కనుక సమాన ప్రాణం అంటే ఇక్కడ ఆకాశం, అంతరాకాశం, బాహ్యాకాశం, అంతరాకాశం. ఇక్కడ సమానం అంటే అంతరాకాశ అని ఇది ఒక అర్థం. కానీ బృహదారణ్యకంలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే ఆకాశం అంటే అంతర్యామి అన్నాడు. ఎందుకంటే లోపల ఉన్నాడు కదా అంతరాకాశ, అంతర్హృదయ ఆకాశ. ఆకాశ అంటే ఇక్కడ అంతర్యామి, ఆయన కూడా లోపలే కదా ఉన్నాడు. అంగుష్ట మాత్ర పురుష, ఆ హృదయంలో కాస్త చోటు ఉంటే ఆ చోటులో ఉన్నాడు కదా ఆయన, అంతర్యామి ఆ ఆకాశంలోనే. కనుక అంతర్యామి అంటే ఆకాశ బృహదారణ్యకంలో, సమాన అంటే అంతర్యామి ఈశ్వర. అన్నింటికీ అంటే హిరణ్య గర్భుడికి, మనస్సుకి, శరీరానికి, ప్రాణానికి, వీటన్నిటికీ కూడా సమాన అంటే ఈశ్వరుడు అంతర్యామి ఆధారం అన్నారు. అన్నింటికీ ఈశ్వరుడే ఆధారం. దీనితో శాకల్యుడి ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు అడుగుతారు ప్రశ్నలు. ఇంతటి వరకు వ్యాన ప్రతిష్ఠిత ఇది ఉదాన ఇది కస్మిన్ను ఉదాన ప్రతిష్ఠిత ఇది సమాన ఇది అంతవరకు చదివాం, ఇప్పుడు అయిపోయింది. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఈ సయేష నేతి నేత్యాత్మ అక్కడి నుంచి నవ్యథతే నరిష్యతి అంతవరకు తర్వాత చూస్తాం. ఆ లైన్లు మాత్రం వదిలిపెట్టండి. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి 3 లైన్లు సై నేతి నేతి ఆత్మ నుంచి నరిష్యతి వరకు తర్వాత పోర్షన్ చూస్తాను. 4 లైన్లు ఏతాని అష్టావాయతనాని అక్కడి నుంచి చూద్దాం. అష్టావాయతనాని ఇప్పుడు క్రిందటి మంత్రాలలో చెప్పినటువంటి అష్టవిధ హిరణ్య గర్భ ఉపాసన కోసం 8 స్థానాలు చెప్పాం. 8 దేవతలు, 8 స్థానాలు, 8 ఆయతనాన్ని, 8 లోకాహ, 8 లోకాలు చెప్పాం. 8 దేవతాహ దేవాహ, 8 దేవతలు చెప్పాం. 8 పురుషాహ, 8 మంది పురుషుల గురించి చెప్పాం. సహా యహ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్య అత్యాక్రామత్. ఇక్కడ ఈ యహ తాన్ పురుషాన్ పురుషాత్ నిరుహ్య, ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాలి ఏం చెప్తున్నారు అంటే ఈ ఈ పోర్షన్లో ఈ దేవతలందరూ కూడా వీళ్ళందరూ కూడా అంతర్యామి ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పాలి. మొత్తం హిరణ్య గర్భుడు, దేవతలు లోకాలు అన్నీ కలిపితే హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు అంటే అంతర్యామి ఈశ్వరుడు పురుషహాన. ఎందుకు పురుషహ అని పేరు వచ్చిందంటే తెలుసు, మనకు రెండు అర్థాలు చెప్పాం. పూరయతి సర్వం ఇతి పురుషహ, అన్నిటితో అన్నింటి ఎందు నిండి ఉన్నాడు కనుక ఆయన పురుషహ అని పేరు. రెండో అర్థం ఏం చెప్పాం, పురి సేతే ఇతి పురుషహ, శరీరమునందు అంతరాత్మ ఎందు లోపల ఉన్నాడు కనుక ఆయన పురుషహ. ఇక్కడ రెండు విధాలుగా చెప్పినప్పుడు రెండు అర్థాలు. పూరయతి సర్వం అన్నప్పుడు పరమాత్మ, పురి శేతే అన్నప్పుడు ప్రత్యేగాత్మ జీవుడు. అక్కడ ఆయన పరమాత్మ, ఇక్కడ జీవాత్మ, ఇద్దరూ ఒకటే అనే విషయాన్ని మనం గ్రహించాలి. పురుషః పురుష నిర్హ్య ప్రత్యుహ్య, ఇక్కడ నిరుహ్య ప్రత్యుహ్య మీన్స్ ఏమిటి అర్థం అంటే సృష్టికాలమునందు నిరుహ్య, సృష్టి చేసేటప్పుడు ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని ప్రొజెక్ట్ చేయడం అన్నమాట, సృష్టించడం కల్పించడం నిరుహ్య. ప్రత్యుహ్య అంటే లోపలికి తీసుకోవడం, ప్రళయకాలే ప్రత్యుహ్య. ఆ యొక్క వ్యక్తమైన మొత్తాన్ని కూడా ప్రళయకాలంలో తనలోకి తీసుకునేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడే సృష్టికర్త, ఈశ్వరుడే లయకర్త. ఈ హిరణ్య గర్భ, ఈ దేవతలందరూ, ఈ లోకాలన్నీ కూడా ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన నుంచే వస్తున్నాయి, ఆయన లోపలికే వెళుతున్నాయి. నిరుహ్య ప్రత్యుహ్య కనపడిందా, నిరుహ్య ప్రత్యుహ్య ఎక్కడో, ప్రత్యుహ్య అత్యక్రామత్. అత్యక్రామత్ మీన్స్ దాటిపోవడం అన్నమాట. దీన్ని ఈశ్వరుడు అంటే బ్రహ్మము ప్లస్ మాయ కదా, మాయా బ్రహ్మము కలిస్తేనే కదా ఈశ్వరుడు. కనుక మాయాశక్తికి ఈశ్వరుడే చిదాభాసంనిస్తే ఈ సృష్టి జరుగుతుంది. అంటే మా బ్రహ్మం చిదాభాసం ఇవ్వడం అంటే ఏమిటి, నిజంగా మనం వస్తువుని ఇచ్చినట్లు ఇస్తాడు ఆయన, ఇవ్వడు. బ్రహ్మం అనేది సత్తు చిత్, ఆయన అంతటా ఉన్నాడు. ఆ సత్తు చిత్తు అంతటా ఉన్న బ్రహ్మము మాయ, తన శక్తి అయినటువంటి మాయ ఎందు ప్రతిఫలిస్తాడు. ఎలాగైతే అద్దంలో మన ముఖం ప్రతిఫలిస్తుందో, ఎక్కడెక్కడ సత్తు చిత్తు ఉన్నదో బ్రహ్మస్వరూపం, అంతటా మాయ కూడా ఉన్నది. అప్పుడు ఈ సచ్చిత్తైన బ్రహ్మం ఏం చేస్తాడంటే మాయ ఎందు చిదాభాసను కల్పిస్తాడు, ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాడు. అప్పుడు ఆ మాయ ఏం చేస్తుందంటే ఈ ప్రపంచం నామరూపాలన్నింటినీ కూడా సృష్టిస్తుంది. ఎలా సృష్టించిందంటే తను స్వయంగా సృష్టించలేదు, చిదాభాసం ఏర్పడడం వలన. ఎలాగైతే వ్యక్తిలో, మనలో కూడా చిదాభాసం ఉండడం వలనే కదా మనం అన్ని చూస్తున్నాం. ఆత్మ చైతన్యం యొక్క చిదాభాసమే కదా హృదయంలో ఉండడం వల్ల, మనసులో కళ్ళు పనిచేస్తున్నాయి, తల అన్నీ ఆలోచిస్తున్నది మనస్సు, చేతులు ఎత్తుతున్నాం, క్రిందికి దించుతున్నాం. ఎట్లా అయింది శరీరం చేతనం అంటే మనస్సు చేతనమైంది. మనస్సు ఎట్లా చేతనమైంది అంటే చిదాభాసం వలన చేతనమైంది. చిదాభాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే చిత్తు వలన వచ్చింది. చిత్తు ఎక్కడ ఉందయ్యా అంటే అంతటా ఉన్నది. ఇవన్నీ గుర్తుండాలి, బేసిక్ లెసన్స్. మనం చదివే ఉపనిషత్తు చివరి ఉపనిషత్తు ఇది, దాదాపు 12వ ఉపనిషత్తు చదువుతున్నాం. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మీకు, అసలు చెయ్యకూడదు కూడా, చేస్తే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు. కనుక మనం అన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే, ఉపనిషత్తులన్నీ చదువుతూ ఉండుంటే ఇవన్నీ చాలా సింపుల్. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ ఎట్లాగైతే ఆ చిదాభాసాన్ని ఇచ్చి మనస్సునందు ప్రేరేపించి మనస్సు ద్వారా కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణ ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదంతి. ఎక్కడొచ్చింది ఈ మంత్రం, ఎక్కడొచ్చింది? కేనోపనిషత్ మంత్రంలోనే ఉంది కదా మొదటి మాత్రమే. రామాయణం వాల్మీకి రామాయణం ఎవరు రాశారని అడిగాను. ఆలోచించి చెప్తామండి అన్నట. మంత్రం చెప్పేటప్పుడే కేనేషితం పతతి ప్రేషితం మనహ అన్న కేన వచ్చింది కదా, కేనోపనిషత్, అది క్లూ. మిగతా మంత్రాలైతే చెప్పడం కష్టం. కేనేషితం పతతి అన్నది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం బృహదారణ్యం చదువుతున్నాం అంటే పాపం గురువు గారు చెప్పుకుంటూ పోతున్నారు కానీ మనం మాత్రం హోంవర్క్ చేయడం లేదని అర్థం. చెప్పకపోతే హోంవర్క్ కూడా చేయక్కర్లా, అన్ని ఉపనిషత్తులు విన్నవి కొంచెం మనం నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుంటుంటే ఉంటాయి. ఇది కేనోపనిషితం పద్ధతి అన్నది నెమరు కూడా వేయక్కర్లే. ఇంకా అది కూడా మనకు గుర్తులేదనుకోండి అంటే చాలా చాలా స్ట్రాంగ్ స్టూడెంట్స్ అన్నమాట మనం. అంటే సంసారంలో మునిగున్నామండి అని చెప్పడానికి తార్కాణం అది. సంసారంలో మునిగి 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 ఎక్కడో ఉన్నామని అర్థం. అందుకనే శాస్త్రం అనేది ప్రయారిటీ కావాలి. ఒకసారి శాస్త్రం ప్రయారిటీ అయితే, టాప్ ప్రయారిటీ అయితే, మిగతావన్నీ సెకండరీ ఉంటూ ఏం వదిలిపెడతామా ఏమిటి, అంత తేలిగ్గా వదిలిపెట్టాం మనం. మన కుటుంబం పిల్లల్ని వదిలిపెట్టక్కర్లా. కనీసం ముముక్షువుగా మనం చదివితే, సాధకుడిగా ఉంటూ చదివితే కూడా ఇవన్నీ చాలా తేలిక గుర్తుపెట్టుకోవడం. ఎందుకు చెప్తానంటే ఏదో మీ అందరికీ తెలియలేదు అని చెప్పడానికి కాదు. ఏదో చెప్పారు కొందరు, ఇద్దరు ముగ్గురు చెప్పారు. మనం మనకు ఏమి తెలియలేదో ఎంత తెలియలేదో తెలుసుకోవడం కోసం ఇట్లా గుర్తు చేస్తుంటాం అప్పుడప్పుడు. మనకి ఒక్కొక్కసారి మనకే తెలియాలి, నాకు ఏమి తెలియదు ఎంత తెలియదని కూడా తెలుసుకోవడం మంచిది అప్పుడప్పుడు. అవునా, నాకు ఎంతవరకు తెలియదని తెలుసుకోవడం కూడా మంచిది అప్పుడప్పుడు. అందుకని గుర్తు చేస్తుంటాను. అంతేగాని నువ్వు చెప్పలేకపోయినావే, నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదు. అక్కడ ఆ వినేవాళ్లల్లో, స్టూడెంట్స్లో ఇంకా ఉత్సాహాన్ని కలుగజేయడం కోసమే చెప్తాం కానీ ఏదో హేళన కోసం చెప్పం. అంటే నీకు ఎంత తెలియదో నువ్వు తెలుసుకో, ఎంత తెలుసుకోవాలో నువ్వు తెలుసుకో అనే విషయాన్ని గుర్తు చేయడం వరకే గురువు బాధ్యత. అందుకోసం గురువు చెప్తారు. కనుక అప్పుడైనా కొంచెం మనస్సు పెడతాం, లేకపోతే గురువు చెప్పకుండా పోతే కంఠశోష పాపం అయిన ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా కూడా మనకు కొంచెం ఉత్సాహం ఇవ్వాలి కదా గురువు గారికి, కొంచెం ఉత్సాహం ఇవ్వాలా లేదా. అంత ఉత్సాహం ఇవ్వకపోయినా కూడా గురువు గారు వచ్చి చెప్తున్నారంటే ఇంకా ఏదో మన పుణ్య ప్రారంభం అన్నమాట అది. అందుకని టక్ 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 టక్ని మనకు వస్తూ ఉండాలి. చెప్తాడు అడిగితే చెప్పాలి, అడగకపోతే చెప్పొద్దు. గురువుగారు అడిగితే చెప్పాలి, అట్లా ఉండాలి. అది శ్రద్ధ అండి. మన పిల్లల్ని మనం అంటాం కదా, మరి క్లాసులో అన్ని పాఠాలు గురువుగారు అడగంగానే చెప్పు ప్రశ్నలు, చెప్పకపోతే కొడతారా లేదా. ఇక్కడ ఎవరు కొట్టరు మనల్ని. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది, సమాధానం చెప్పలేదా, పర్వాలేదులే నాన్న అంటామా, ఎంత కోపం వస్తుందో వాడికి, ఏం కొనిపెట్టం తర్వాత. ఏ అంత కోపం ఎందుకు వస్తుంది, అర్థమైందా. మన పిల్లలు చెప్పకపోతే మనం ఎట్లా బాధపడతాము, ఆ గురువు కూడా అలాగే అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా కాస్త మనస్సుని శాస్త్రం వైపు మళ్లించడం అలవాటు చేసుకోవాలి. ఎవరో కోసం చెప్తున్నారు గురువు గారు వచ్చి అంతసేపు గంట సేపు మాట్లాడుతున్నారంటే ఆ గురువుకి మనం ఏం చేయగలుగుతున్నాం. శాస్త్రాన్ని అంత కనీసం గుర్తుపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఓకే, సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం. శాకల్య అత్యక్రామత్ తం తు ఔపనిషిదం పురుషం పృచ్ఛామి. ఏ శాకల్య, ఈ యొక్క హిరణ్య గర్భుడికి ఆధారమైనటువంటి అంతర్యామి అయినటువంటి ఆ పురుషుణ్ణి అతిక్రమించినటువంటి అంటే దాటి మాయా సహితం బ్రహ్మ, ఆ బ్రహ్మ ఆధారమైనటువంటి పురుషుడు, పురిషేతే పురుష పూరయతి సర్వం ఇది పురుష, ఆ పురుషుణ్ణి గురించి చెప్పు అన్నాడు. నీకు తెలుసా అన్న, పృచ్ఛామి అన్నాడు. ఔపనిషదం పురుషం అంటే ఏమిటి ఇక్కడ? ఆ పురుషుణ్ణి ఉపనిషత్తు వాక్యముల ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలము, మరి దేని ద్వారా కూడా అర్థం చేసుకోలేము. ఆ పురుషుణ్ణి, ఆ పరమాత్మని, మాయాసహితం బ్రహ్మ, ఈ నామరూపాలన్నీ దాటినటువంటి తురియ ఆత్మ అయినటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని గురుముఖంగా ఉపనిషత్తు మహావాక్యాన్ని విని తెలుసుకోవలసినదే కానీ ఔపనిషదం పురుషం అన్నారు. అందుకే ఉపనిషత్తు ద్వారా తెలియబడేటటువంటి, తెలుసుకోగలిగినటువంటి, ఉపనిషత్తు ద్వారా చెప్పబడేటటువంటి ఆ పురుషుణ్ణి గురించి నిన్ను అడుగుతున్నాను, నీకు తెలుసా? పృచ్ఛామి తం చేత్ మే న వివక్షసి మూర్ధాతే విపతిష్యతీతి. నీకు కనుక తెలియదు, నాకు తెలియదు అన్నావంటే, నాకు తెలియదండి అన్నావు అనుకో, నీ తలకాయ తెగి కింద పడుతుంది అన్నాడు. ఏమండి అంత కోపమా యాజ్ఞి వల్కల వారికి, ఇట్లా తిడతారు ఏమిటి అని అనుకోకూడదు. ఎందుకంటే తెలిసివలసిన విషయం తెలుసుకోలేదు కదా శాకల్యుడు. లక్ష ప్రశ్నలు వేస్తున్నాడు. ఎన్ని ప్రశ్నలు వేశాడు? ఇన్ని ప్రశ్నలు వేశావే, నేను ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేవా? చెప్పలేవు కాబట్టి నీ తలకాయ కింద పడుతుందన్నాడు. ఇక్కడ అర్థం ఏంటి? నిజంగా కథని అవన్నీ మనకు అవసరం లేదు. అక్కడ దాని అర్థం ఏమిటి చూస్తాం, తర్వాత చెప్తాను. విపతిష్యతి తం హ మేనే శాకల్య, నాకు తెలియదు అన్నాడు శాకల్యుడు. తలకాయ కింద పడితే పడింది, ఏం చేస్తాను, పడనివ్వండి, నాకు తెలియదు అన్నాడు. మేనే, మేనే అంటే ఏమిటి? మనుధాతు. మను అనే అటువంటి క్రియాపదాన్ని నుంచి వచ్చినటువంటిది. మేనే, మేనాతే, మేనిరే, నాకు తెలియదని చెప్పాడు శాకల్యుడు. మేనే ప్రథమ పురుష ఏకవచనం, లిట్ అంటారు దాన్ని. లిట్ లకారం. మనకు భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం ఉన్నట్లుగానే సంస్కృతంలో 10 లకారాలు ఉన్నాయి, 10 టెన్సులు ఉన్నాయి. 3 టెన్సులకే టెన్స్ అండి పోతాం. 10 టెన్సులు ఉన్నాయండి. అంటే భూతకాలం, 3 భూతకాలం ఉన్నాయి. మొన్న జరిగిన భూతకాలం, చాలా ముందు జరిగిన భూతకాలం, ఎప్పుడో జరిగిన భూతకాలం. అట్లా ఈ లిట్ అనేది ఎప్పుడో జరిగినటువంటిది. ఇదంతా ఎప్పుడో జరిగిన విషయం కదా, అందుకని లిట్ అంటారు. ఆయనకి తెలియలేదు శాకల్యహ, నాకు తెలియదు అన్నాడు. అంటే అవ్వగానే ఏమైంది? తస్య హ మూర్ధ విపపాత, ఆయన తల కింద పడిపోయింది. తల పడిపోయిందండి. తల పడిపోతే ఏమైంది? ఒక బ్రాహ్మణుడు, పండితులు కదా వాళ్ళందరూ, వాళ్ళకి చుట్టుపక్కల బాల శిష్యులు ఉంటారు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారు చనిపోయినారు, ఏం చేస్తారు? తలకాయతే కింద పడింది, మొండెంతో సహా శరీరం అంతా కింద పడిపోయింది. పడిపోగానే విపపాత అపి హ అస్య పరిమోషిణ అస్థి, అస్థి ఉంది ఇక్కడ. అస్థి అనేది థకారా ఉండాలి అనుకుంటా. అస్థి ఉండాలి. అస్థి తకార కాకుండా థకారం ఉండాలి. అస్థి కాదు, అస్థి అని ఉండాలి. ఎముకలకి సంస్కృతంలో అస్థి అంటారు. ఆ ప్లెయిన్ తకారం ఉంది, అస్థి అని రాసుకోండి. ఇక్కడ ఏమైంది చూడండి, కథ కాసేపు కథ చదువుతాం. ఏంటి కథ వింటాం. తలకాయ తెగి కింద పడిపోగానే శిష్యులు వచ్చారు. శిష్యులు రాగానే ఆయన్ని తీసుకెళ్ళి శరీరాన్ని దహనం చేశారు. అవన్నీ వ్యాఖ్యానకర్తలు రాస్తారు కథ అంతా. ఉపనిషత్తు ఏం చెప్పదు, ఉపనిషత్తు స్టైల్గా పై పైన చెప్పుకొని వెళ్ళిపోతుంది. ఇది దీని వెనకాల జరిగినటువంటి భాగవతం ఉంటారు, చూసారా చూసారా? భాగవతం అంటే భాగవతం కాదు, భాగవతం వెనకాల జరిగినటువంటి కథ అంతా ఏమిటయ్యా అంటే, శిష్యులు పాపం ఆ గురువుగారిని తీసుకొని వెళ్ళి దహనం చేశారు. దహనం చేసిన తర్వాత ఆ ఎముకలు ఉంటాయి కదా అస్థి, అవి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తెచ్చి కొద్ది రోజులుంచి సముద్రంలో నదుల్లో ఎక్కడ కలపాలి కదా. ఈ శాకల్యుడు యాజ్ఞవల్క్యులంతటి జ్ఞానిని అవమానించడం వలన, అవమానించడం అంటే ప్రశ్నకి మీద ప్రశ్నను అడుగుతున్నాడు, నీకేమైనా తెలుసా నీకేమైనా తెలుసా అన్నట్లుగా ప్రశ్నను వేస్తున్నాడు, జ్ఞానిని అవమానించాడు. అవమానిస్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఇలా మరణం ఏర్పడుతుంది. ఆ మరణం కూడా ఒక మంచి తిథిలో జరగదు, ఒక మంచి తిథిలో జరగదు, ఆ తిథిలోనూ జరగదు. తర్వాత అతనికి ఆ కర్మ కూడా సరిగ్గా జరగదు, చనిపోయిన తర్వాత అంత్యేష్టి కర్మలు కూడా సరిగ్గా జరగవు జ్ఞానిని గనక అవమానిస్తే అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అక్కడ మంత్రం ఏమిటంటే వేదంలో చెప్పబడింది, అది వేదంలో చెప్పబడింది. ఇది బ్రహ్మసూత్రంలో కూడా వస్తుంది, 4వ అధ్యాయంలో మొదటి పాదంలో 17వ సూత్రంలో వస్తుందన్నమాట. మన తత్వబోధలో కూడా చదివాం, జ్ఞానిని ఎవరైతే ద్వేషిస్తారో, నిందిస్తారో, కించపరుస్తారో, ఆ జ్ఞాని జ్ఞానం రావడానికి ముందు ఆయన ఏదైనా పాపాలు చేస్తుంటే ఆ పాపం వాళ్ళకి పోతుందట. పాపం పోవడం అంటే ఏమైంది చూడండి, పాపం తలకాయ తెగిపోయింది, సభ మధ్యలో అందరి ముందు అవమానంగా చనిపోయినాడు, అకాల మరణం. తర్వాత ఏమైందిట, ఆ మంచి తిథి కూడా కాదు. ఆ మంత్రం చెప్తుంది, వేదమే చెప్తోంది, పూరి అతిథి మరిష్యతి, నతే అర్థేన చ గృహాన్ ప్రాప్స్యంతి. ఆయన్ని సరిగా ఇంటికి తీసుకొచ్చి ఆ అస్థికలు పెట్టి మళ్ళీ కర్మలన్నీ చేసుకునే భాగ్యం కూడా ఉండదు. ఏమైందట చెప్తున్నారు కథలో చూడండి. తర్వాత అస్థి అపజహ్రుహు, వీళ్ళు అట్లా ఆయన అస్థికలను తీసుకొని వస్తూ ఉంటే అరణ్యంలో దొంగలు చూశారు, పరిమోషిణ దొంగలు చూశారట. చూసి ఏమనుకున్నారట, ఆ బంగారం అనుకొని ఆయన దగ్గరకు, వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ శిష్యుల దగ్గరికి వచ్చి ఆ అస్థికలు కాజేసుకొని పోయినారు, ఆ మూటని బంగారం అనుకోని. చూసారా ఎంత అంటే వాటికి నదిలో వేసుకునే సంస్కారం కూడా లేకపోయింది ఆ శాకల్యుడికి. ఎందుకు చెప్తోంది ఇదంతా ఉపనిషత్తు అంటే, ఎవరి జ్ఞానిని అవమానించవాకు అని అర్థం. పరిమోషిణ దొంగలు అస్థీన్ అపజహ్రుహు, అపా ప్లస్ హృధాతు, అపజహ్రుహు జహార జహ్రతుహు జహ్రుహు, దొంగిలించారు అపహరించారు. ఎందుకని అపహరించారంటే అన్యత్ మన్యమాన, వాళ్ళు ఏదో అనుకున్నారు దాన్ని, వాళ్ళకి అది ఎముకలు తెలియలే, ఎముకల మూటని అస్థి మూటని తెలియలే, ధనం అనుకున్నారు, వేరే ఏదో అనుకున్నారు, కాజేశారు. మన్యమానాహ ఇంతటితో మంత్రం అయిపోయింది. తర్వాత మధ్య మంత్రం ప్రపోర్షన్లోకి వెళ్ళాలి, చూద్దాం. ఇంతటితో ఈ కథ అయిపోయింది, శాకల్యుడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్ అయింది. మనం ఏం నేర్చుకున్నాం ఈ కథ వలన? కథలో ఉన్నటువంటి కథ అంతా చెప్పిన తర్వాత కింద రాస్తాం, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ థియరీ, మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటారు కదా. అట్లాగే ప్రతి కథలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానిని ఎప్పుడు గౌరవించాలి. ఒకటి, జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానికి జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానాన్ని గౌరవించాలి, ఆ విద్యని బ్రహ్మ విద్యని గౌరవించాలి. రెండు, ఆ బ్రహ్మ విద్యని ఇచ్చినటువంటి శాస్త్రాన్ని గౌరవించాలి. మూడు, జ్ఞాని జ్ఞానిగా ఉన్నాడంటే ఆత్మజ్ఞానం వలన, ఆత్మజ్ఞానాన్ని పొందాడు అంటే ఎక్కడి నుంచి పొందాడు, శాస్త్రం వలన. కనుక శాస్త్రాన్ని గౌరవించాలి, శాస్త్రం ఇచ్చినటువంటి ఆత్మ విద్యని, ఆత్మజ్ఞానాన్ని గౌరవించాలి. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి జ్ఞానిని గౌరవించాలి. ఎంతకాలం గౌరవించాలన్నాడు? జీవితాంతం గౌరవించాలి. ఎప్పుడైతే గౌరవిస్తామో, ఆ ఆత్మవిద్యకి మనం విలువనిస్తామో, అప్పుడే మనకు శాస్త్రం కృప ఉంటుంది. అందరికీ శాస్త్ర కృప ఉండదు. ఎందుకంటే కొంతమందికి శాస్త్రానికి విలువనిస్తారు, కానీ శాస్త్రాన్ని చదివిన జ్ఞానికి, తెలుసుకున్న పండితులకి విలువనివ్వరు. కొంతమంది పండితులకు విలువనిస్తారు, కానీ వాళ్ళలో ఉన్న జ్ఞానానికి విలువనివ్వరు. బ్రహ్మ విద్యకి విలువనివ్వరు. కొంతమంది బ్రహ్మ విద్యకు విలువనిస్తారు, కానీ జ్ఞానికి విలువనివ్వరు, శాస్త్రానికి విలువనివ్వరు. ఇది ఎట్లా సంభవం అండి అన్నారు. సంభవం మనుషులకి ఎంతో సూక్ష్మమైన బుద్ధి కావాలి. దేన్ని గౌరవించాలి, ఎలా గౌరవించాలి, ఎటువంటి భావనతో ఉండాలి. అందుకనే ప్రతిసారి చెప్తుంటారు గురువు గారు, కృష్ణ పరమాత్మే చెప్తారు భగవద్గీతలో, రాగద్వేషాలు లేకుండా, కామక్రోధాలు లేకుండా ఎంతో శుద్ధమైన మనసున్న వాడికే శాస్త్రం అనుగ్రహం ఉంటుంది. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ అని ఎన్ని చెప్తారు. దైవీ సంపత్ ఎందుకు చెప్పారు? కారణం ఏమిటంటే అవి లేని వాళ్ళకి శాస్త్రకృప ఉండదు, ఆ జ్ఞాని గురుకృప ఉండదు, ఆ ఆత్మవిద్య కృప కూడా ఉండదు. లేకపోతే ఏమిటంటే దుఃఖపడుతూ ఉంటారు, అజ్ఞానంతోనే ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏమి తెలియదు అంటే ఆ మధ్యలో చెప్పిన పోర్షన్ మాత్రం తెలియదు, అన్నీ తెలుస్తాయి. ఏమిటి ఆ పోర్షన్ అంటే? నేతి నేతి ఇత్యాత్మ. ఆ పురుషుని గురించి ఉపనిషత్తు యాజ్ఞవల్క్యుల వారు అడిగేశారు, ఎవరు సమాధానం చెప్పలేదు. శాకలుడు చనిపోయినాడు. యాజ్ఞవల్క్యుల వారు కూర్చొని చెప్తారా ఏమిటి సమాధానం? ఆయన ఎందుకు చెప్పడం? ఆయన 1000 ఆవుల వైపు చూస్తున్నాడు. ఇంకా పని అయిపోయింది, వచ్చిన పని, ఆవులను తీసుకొని వెళ్ళిపోదాం, ఎక్కడున్నా 1000 ఆవులు అని చెప్పి చూస్తున్నాడు. ఆయనకే అవసరం లేదు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రశ్న వేశారు అంతే. పాపం ఉపనిషత్తు మన కోసం చెప్తున్నది. ఈ పోర్షన్ చెప్పేది ఉపనిషత్తు. ఏమని చెప్తుంది? సహా, ఈ యొక్క మాయా నిర్మితమైనటువంటి ఈ నామరూప ప్రపంచం మొత్తానికి అధిష్టానం, ఆధారం సహా, ఏషహా ఆత్మ. న ఇతి న ఇతి, ఇది కాదు ఇది కాదు ఆత్మ, అది ఆత్మ. సహా మధ్యలో చూడండి, సహా ఏషహా ఆత్మ నేతి నేతి ఇతి, ఇది కాదు ఇది కాదు, ఈ నామరూపాలు నువ్వు చూసేవన్నీ కాదు, ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ ఇది కాదు. ఆత్మ ఇదని చెప్పడం లేదు చూడండి ఉపనిషత్తు. ఆత్మ ఇదని చెప్పకుండా ఆత్మ ఏది కాదో చెప్తున్నది. మొదట ఆత్మని నువ్వు పట్టుకోలేవు, ఆత్మని నువ్వు చూడలేవు, ఆత్మ నశించేది కాదు, ఆత్మ దేనితో కూడా సంబంధం పెట్టుకో, అవన్నీ చెప్తున్నారు. అయ్యో ఆత్మను గురించి చెప్పవయ్యా అంటే ఏమిటిది? కేనోపనిషత్తులో లాగా మన్యే విదితం అన్నాడు. ఏది మన్యసే సువేదేతి నోన వేదేతి వేదచ్చ అన్నాడు గురువు గారు. ఏ శిష్య, నువ్వు తెలుసన్నావు అంటే నీకు తెలియదని అర్థం అన్నాడు. ఇదేమిటయ్యా నాయన ఇట్లాంటి ట్రాజెడీ పెడతావు? శిష్యుడు నాకు తెలుసని కదా చెప్పాలి పాపం. గురువుగారు ఏమంటున్నారంటే నీకు తెలుసని అన్నావా, నీకు తెలియదన్నాడు. అప్పుడు శిష్యుడు అన్నాడు, మన్యే విదితం నాహం మన్యేసు వేదేతి నూన వేదేతి వేదచ, నాకు తెలుసు నాకు తెలియదు, నమస్కారం అండి అన్నాడు. అట్లాగే ఇక్కడ ఆత్మ అనేటువంటిది అగృహ్యో నహి గృహ్యతే, అది దేని చేత కూడా గ్రహించబడేది కాదు. అగృహ్య న గృహ్యతే, గ్రహించబడేది కాదు. నశీర్యో నహి శీర్యతే, అశీర్య అది, అది క్షీణించేది కాదు, దేని చేత క్షీణింపబడదు. అశీర్యతే అసంగహాహి న సజ్జతే, అది ఎప్పుడు అసంగంగా ఉంటుంది, దేనితో కూడా సంబంధం పెట్టుకోదు. అసితో అపితో న వ్యధతే, అది దేని వలన కూడా బాధింపబడేది కాదు, దాన్ని ఎవరు ఏం చెయ్యలేరు. నరిష్యతి, నశించేది కాదు, అటువంటిది ఆ ఆత్మ అన్నారు. ఏమీ అర్థమైందండి మనకు? ఆ మంత్రంలో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ మంత్రం? 2, 3, 6 ఆ చివరి మంత్రం, మందు చూసిన మంత్రం మనం 2, 3, 6 2, 3, 6 ఏంటి? 2వ అధ్యాయం అక్కడికి వెళ్ళి ఆ నోట్స్ చూసుకొని ఒకసారి చదువుకొని నెక్స్ట్ క్లాస్కి రండి. 2వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో 6వ మంత్రాన్ని నోట్స్ చదువుకొని వస్తే మళ్ళీ రివైజ్ చేస్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.